hướng chúng ta chỉ కురుపాండవుడు కురుక్షేత్రంలో యుద్ధానికి సన్నద్ధం అయ్యే ముందు మార్గశిరశుద్ధ ఏకాదశి నాడు ఇది చెప్పబడింది. ఆ రోజునే గీతా జయంతి అని చెప్ప మనం తీసుకుంటాం. యుద్ధానికి ముందు ఇది చెప్పబడింది. ఏమి అయితే యుద్ధానికి ముందే ఎందుకు చెప్పవలసి వచ్చింది? అది యుద్ధం అనేది అది చాలా రజోగుణంతో కూడుకున్నది. ఏమి మరి దాన్ని అధిగమించలేని పరిస్థితి అది. యుద్ధం అంటే ఏంటి? చాలా ఉపద్రవంతో కూడుకున్నది. ఆ ఉపద్రవంతో కూడుకున్న సంఘటన పరిస్థితిలోనే యుద్ధం ఈ ఆధ్యాత్మ ఉపదేశం ఈ భగవద్గీత అనేది ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే ఎవరు ఏ పని చేసినా సరే వాళ్ళు వాళ్ళకు ఒక లక్ష్యం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఏదో పని చేస్తున్నారంటే ఏదో లక్ష్యం ఉంటుంది. ఏ లక్ష్యం? వాళ్ళ లోపల ఉండే జ్ఞానాన్ని అనుసరించి లక్ష్యం ఉంటుంది. జ్ఞానాన్ని అనుసరించే లక్ష్యం ఉంటుంది. జ్ఞానం అనేది ఏంటి? ప్రపంచ జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం. ప్రపంచ జ్ఞానంతోనే ఉన్నాడనుకోండి ప్రపంచమే సాధించాలనుకుంటాడు. ఆధ్యాత్మిక జ్ఞానం ఉందనుకోండి అటువైతే పరమాత్మ చేరుకుందాం అనుకుంటాడు. ఇక్కడ అర్జునుడు ప్రస్తుత దశలు ఏంటంటే అజ్ఞానిగానే ప్రవర్తిస్తున్నారు. ఏమి వారు నరనారాయణ అంశం అనేది యథార్థం, కానీ లోక కళ్యాణం కోసమని లోక సంగ్రహం కోసమని అజ్ఞానిగానే అర్జునుడు ప్రశ్న అక్కడ సందర్భం తీసుకున్నారు పరమాత్మ. ఏమి అయితే అర్జునుడు మహాభక్తుడు, సఖుడు కూడా, సఖుడు స్నేహితుడు కూడా, స్నేహితుడు భక్తుడు రెండున్నాయి. అటువంటి వానికి ఇంకొకటి అవసరం వచ్చింది. ఏమిటి? విషాదం అవసరం వచ్చింది. విషాదము సఖుడయి ఉండి భక్తుడయి ఉండి ఈ మూడు ఉంటే వేదాంతానికి మంచి చక్కని తరుణం అన్నమాట. వేదాంతాన్ని, బ్రహ్మ విజ్ఞానాన్ని, బ్రహ్మ జ్ఞానాన్ని గ్రహించే తరుణం సమయం అన్నమాట. ఏమి గురువు దగ్గర భక్తుడై ఉండి అంటే శిష్యుడై ఉండి, ఏమి స్నేహితుడై ఉండి మరి విషాదంతో కూడుకుని ఆ వేదాంత సందేశాన్ని రిసీవ్ చేసుకుని స్వీకరించే విధంగా ఉండేటప్పుడే ఆధ్యాత్మ సందేశం చెప్పడానికి మంచి సమయం ఇది. అక్కడ యుద్ధానికి ముందు ఈ కృష్ణ పరమాత్మ వారి సైన్యాన్ని ఎవరెవరికి ఇవ్వాలి, ఎవరెవరికి సహాయం చేయాలి అనేది నిర్ణయించుకునేటప్పుడు వారు పడకసీని వేస్తారు. ఆ పడకసీని దగ్గర తల దగ్గరకు ముందు దుర్యోధనుడు వచ్చి తల దగ్గర కూర్చుంటాడు. తర్వాత అర్జునుడు వస్తాడు. అర్జునుడు నమస్కరించి కాళ్ళ దగ్గర కూర్చుంటాడు. తను కళ్ళు తెరిచిన వెంటనే అర్జునుడిని చూస్తాడు. ఏమి అర్జునుడు చూసి ఎప్పుడు బావా ఎప్పుడు వచ్చినవి అంటారు. అంటే దుర్యోధనుడు కోపం వస్తుంది, తెలుసు కదా. ఏమని నేనే ముందు వచ్చాను కదా, ముందు అర్జునుడు అడుగుతున్నారు అని. ముందుకు వచ్చి తీవు, మునుముందుకు నేను అర్జును చూచి తిన్నాను అంటారు. నువ్వు ముందే నువ్వు వచ్చావు కరెక్టే, కానీ నా కాళ్ళకి ఎదురుగా ఆయన ఉన్నాడు కాబట్టి అర్జును నేను చూశాను, అందుకు అడిగాను, అంత నా తప్పే లేదు అనేసి వారు చూస్తున్నారు. ఏమి రెండోది ఏమిటంటే సరే చిన్నవాడు కదా, నేను యుద్ధంలోన నేను మాత్రం యుద్ధం చేయను, ఊరికే సలహాలు ఇస్తాను. నా సైన్యం ఉంది, నా సైన్యం ఒక ప్రక్క, నేను ఒక ప్రక్క వెళ్తాము, మీరిద్దరిలో ఏదో కోరుకోండి, నేను ఊరికే సలహాలు ఇస్తాను, నేను యుద్ధం ఆయుధం కూడా ధరింపన్నాను అనేసి అంటారు. అంటే అని చెప్పి మళ్ళీ చిన్నవాడు కదా ఆయన్ని ప్రశ్నించింది, అన్ని లీడ్ చేశారనమాట. చిన్నవాడు భక్తుడు కదా అని లోపల భక్తుడిని ఉద్దేశంతో చిన్నవాడు కదా అని ఆయన ఆయన్ని ముందు కోరుకోమని అంటే మీరే కావాలని కోరుకుంటారని. అంటే అర్థం ఏంటి? భగవంతుని యందు అత్యంత విశ్వాసము భక్తి ఉండబట్టే మీరే కావాలని కోరుకున్నాడు తప్ప, లేకపోతే భౌతికమైన శక్తి మీద ఆధారపడి ఉంటే అర్జునుడే ముందు తన సైన్యాన్ని కోరుకునేవాడు. కాబట్టి అప్పటికే అర్జునుడికి అంత భక్తి ఉందని పరమాత్మకు తెలుసు. ఆ సందర్భంలోనే బయటపెట్టారు. అప్పటికీ అయినప్పటికీ కూడా ఇంకా తనకి ఇంకా మోహం ఉంది. ఏమిటా మోహం? ఈ శత్రు సైన్యం అనేది తాత్కాలికంగా అయినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా జ్ఞాతులే కదా. వాళ్ళందరూ మన పెద్ద తండ్రి బిడ్డలే కదా. అందువల్ల వాళ్ళతో మనం యుద్ధం చేసి అదొకటే కాకుండా ఇందులో విషమ సమస్య ఏంటంటే ఎదుటిపక్షంలోన తనకి విని చెప్పిన ఉపదేశించిన ద్రోణాచార్యులు గురువు గారు ఉన్నారు, మరి తాతయ్య భీష్మాచార్యులు వారు ఉన్నారు. ఏమి మరి అటువంటి మహామహలందరూ కూడా ఏంటంటే అటు ఎదుటిపక్షంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా తనకు ఆప్తులే. వాళ్ళేంటంటే అక్కడ ప్రార్థవశాన వాళ్ళ దుర్యోధన దగ్గర ఆ ఉప్పు తింటూ ఆ యుద్ధానికి అటు ఆడు ఎదుటిపక్షంలో ఉండవలసి వచ్చింది. కానీ ద్రోణాచార్యులు అంటే మరి ఇది గురువు గారు భీష్మాచార్యులు ఇటువంటి గురువులు తాతలు తండ్రులు వీళ్ళందరితో ప్రత్యక్షంగా యుద్ధం చేయడం అనేది అది ఒక విషమ సమస్య. అలాగనే ఈ బ్రహ్మ విద్యలో కూడా ఏంటంటే అలాంటి సమస్యలే సృష్టిస్తుంటారు గురువులు, వీడు తట్టుకుంటాడా లేదని అన్నిటిని. అంటే ఏంటి, పరశురాముడికి తల్లినే చెప్పమని చెప్పారు కదా జమదగ్ని మహర్షి. తల్లినే చెప్తే అంటే తండ్రి చెప్పాడు కాబట్టి చంపించడం అయితే తర్వాత కోరుకుంటూ మళ్ళీ నాకు ఆ తల్లి కావాలంటే అంటే ఏంటి, ఈ శరీరమందు భ్రాంతి ఉన్నంతకాలం ఏంటంటే శరీరానికి సంబంధించిన వాళ్ళ యందు మమకారం ఉంటుంది. అర్జునుడికి ఆ మమకారం ఉంది కనుక ఇక బంధువధకి ఇష్టపడకుండా ఆ మోహంతో ఉన్నారు. ఏమి రెండోది ఇంకొకటి ఏంటంటే కృష్ణ పరమాత్మ తన వైపు సారథ్యం వహించి అన్ని బాధ్యత వహిస్తున్నప్పటికీ కూడా ఎక్కడో తనకి నమ్మకం సవలించింది. పూర్తిగా నమ్మకం ఉంటే అసలు వారు చెప్పినట్టు వినేసేవారు కదా. ఏమి అది సామాన్యులకు ఉండేదన్నమాట. ఆ సవలించడం ఏంటంటే యుద్ధంలోన మనం జయిస్తాము వాళ్ళు జయిస్తారు చెప్తారా, ఎలా ఎవరు చెప్పగలరు? అదేంటంటే నచైర్ యుద్మహ కతరన్నో గరీయో యద్వా జయేమ ఇరివానో జయేయు యానేవ హత్వ నజయ విషామ వ్యవస్థిత ప్రముఖ ధాతరాష్ట్ర అని అన్నారు. మనం జయిస్తామో చెప్పలేము, వాళ్ళు జయిస్తారో చెప్పలేము. అలాంటిది మనం ఎందుకు ముందే తొందర పెడుకోవాలి? రెండోది ఏంటంటే ఎవరి కోసం ఏ బంధువుల కోసం మనం యుద్ధం చేస్తున్నాం, ఆ బంధువులే మన ఎదుటున్నారు, వాళ్ళతో యుద్ధం చేయవలసి వస్తుంది. ఇలాంటి నాకు ఈ ధర్మ సంకటం వచ్చి పడిపోయింది. రెండోది ఏమిటంటే నాకు ఇటువంటి యుద్ధంలో గెలిచినా నాకు బాధే, ఓడిపోయినా బాధే. ఈ బాధ నివారించే ఉపాయం మరి ఇక ఈ మూడు లోకాల్లో కూడా నాకు ఎక్కడ కనబడలేదు. మీరు త్రిలోకాధిపత్యం కానీ పురాణాధిపత్యం కానీ ఏది ఇచ్చినా సరే నాకు దాని ఆ విషాదం నాకు తొలగిపోదు అని అనేక రకాల ధర్మ సంకటంతో వచ్చి పడిపోయింది. అవన్నీ కాకుండా ఆఖరులు ఏంటంటే ఓ ప్రక్క నుంచి ఏంటంటే కులధర్మాల గురించి మళ్ళీ ఇప్పుడు ఏంటంటే అజ్ఞానికి ఏంటంటే ఒకటి ఊహించుకున్నాను అనుకోండి, ఆ ఊహ అలా గెలిపే దహించేస్తుంది. ఇక్కడిదే ప్రతి ఒక్కరికి ఏంటంటే నేను ఇప్పుడు ఉంటుండగా ఏదైనా గొయ్యి అయిపోయింది అనుకో, ఈ గొయ్యి అయిపోతే ఏమైపోతుంది, నేను నా తర్వాత ఎవరు ఉంటారు, ఈ ఊహలు అనవసరం. కానీ అయ్యేది లేదు అవుతుందో లేదో తెలియదు, కానీ అజ్ఞానికి అలాంటివి వస్తాయి. అందుకని ఈయన ఊహలు ఎలాగున్నాయి, మనం యుద్ధంలో మనం గెలుస్తామో చెప్పలేము, వాళ్ళు గెలుస్తారో చెప్పలేము. ఎవరు గెలిచినా సరే ఒక పక్షంలో ఎక్కువ మంది చనిపోవడం జరుగుతుంది, రెండు పక్షాలు చనిపోతారు. చనిపోతే కులధర్మాలు పోతాయి, కులధర్మాలు పోతే మా స్త్రీలు ఏమంటే వంకర వాళ్ళు చెడిపోతారు, వర్ణ సంకరం వస్తుంది. వర్ణ సంకరం వస్తే జాతి ధర్మాలు కులధర్మాలు చాయిస్తూనే పోతాయి. అవి పోతే అసలు కులధర్మాలు ఇవన్నీ పోతే మరి నరకంలో పడిపోతాయని ధర్మమే చెప్తుంది. కాబట్టి మనం నరకం వెళ్ళిపో ఇలాగ ఊహించుకుంటున్నాడు, పుంఖాను పుంఖలుగా గోతి మీద గోతి తవ్వుకొని వెళ్ళిపోతున్నాడు అనమాట. అది అజ్ఞాని లక్షణాలు. అది ఏమి జ్ఞానికి అటువంటి ఆలోచన ఉండదు. మళ్ళీ ఒక ప్రక్క నుంచి ఏంటి, పాపం చేసినా సరే చంపవలసినటువంటి ధాతరాశులు ఉన్నప్పటికీ కూడా ఆ ధాతరాశులను చంపడం కూడా పాపం అనుకుంటుంటే జ్ఞానిలాగా మాట్లాడుతున్నారు. అంటే ఏంటంటే ఈ రకమైన ఈ సంశయగ్రస్తమైన మనసు ఏంటి, జ్ఞానిగాను అజ్ఞానిగా మాట్లాడుతుండే సమయంలోన తనకు ఒక ఇంకోటి ఏంటంటే, ఏమి చేయడమో పాలుపోని విధముగాను కేవలం కృష్ణ శ్రీకృష్ణ పరమాత్మ సారథిగానే కాకుండా నాకు సంకటాన్నించి నివృత్తి చేసే ఒక ఆర్తుడుగాను, అంటే తన తా సంకటి నివృత్తి చేసే స్నేహితుడుగాను అనే కాకుండా గురువుగాను స్వీకరించడానికి ప్రారంభించారు. అందుకే కాత్పణ్య దోషో అపహతత్వాభావ శిక్షామిత్వం ధర్మ సమ్మూఢ చేత విశేష్యా నిశ్చితం గృహితమే శిష్యత్యహం సాధిమాన్ స్వాం ప్రపన్నం అన్నారు. అంటే ఏంటంటే నాకు ఈ ద్వంద్వ బుద్ధి, నా యొక్క జ్ఞానం తక్కువ అవటం వల్ల ద్వంద్వ బుద్ధి ఉండి ఏది సత్యమో ఏది అసత్యమో ఏది జ్ఞానమో ఏది అజ్ఞానమో తెలుసుకోలేని పరిస్థితి ఉన్నాను కాబట్టి నాకు నిశ్చయించి మీరు నాకు చెప్పండి. అది కూడా ఏంటి, గురువుగా శిష్యుడిగా మిమ్మల్ని గురువుగా స్వీకరించి నేను శిష్యుడిగా శరణ వేడుకుంటున్నాను, నన్ను శాసించండి అని, శాసించండి శరణ వేడుకుంటున్నాను అనే పరిస్థితికి ఆ యుద్ధం అనే సందర్భం తీసుకొచ్చింది. అందువలన ఏంటంటే ఆ శాసించండి అనే ఎవరైతే గురువుని శాసించండి అనే స్థితికి వస్తాడో అప్పుడు వేదాంతం చెప్పడానికి అవకాశం వస్తుంది. అందువలన యుద్ధం అనే దాన్ని ఒక నాందిగా తీసుకొని కృష్ణ పరమాత్మ ఆ సందర్భంలో ఈ వేదాంత సందేశం చెప్పవలసి వస్తుంది. ఇక రెండోది ఏంటంటే అందరికీ ఒక ప్రశ్న ఉదయిస్తుంది, ఏమని 701 శ్లోకాలతో కూడిన భగవద్గీత యుద్ధానికి సన్నద్ధమయ్యుండే రెండు సేనల మధ్యలోన బాణాలు ఎక్కువ పెట్టి కూర్చునే సందర్భంలోన తాజాగా నెమ్మదిగా చాలా మృదువుగా మధురంగా ప్రశాంతంగా యుద్ధ వార్తలను ప్రశాంతంగా వేదాంతం చెప్పే పరిస్థితి నెలకొంటుందా, లేకపోతే అంతసేపు వీళ్ళు ఊరుకున్నారా అనేది ఒక ప్రశ్న. దానికి ఏమిటంటే ఇది లోకానికి తెలియదని కోసమే, ఇది గొప్ప విచిత్రమైన సంఘటన. ఏంటంటే కృష్ణ పరమాత్మ, పరమాత్మ అంటే ఏంటంటే వారు అందరి హృదయాల్లో ఉన్నారు, కౌరవుల హృదయాల్లో ఉన్నారు, పాండవుల హృదయాల్లో ఉన్నారు, ప్రతి ఒక్కరు హృదయంలో ఉండి వారు కాలాన్ని స్తంభింపజేశారు. కాలాన్ని స్తంభింపచేసి అందరినీ కూడా ఏంటంటే ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండిపోయినట్టు చేసి ఒక్క అర్జునుడికి మాత్రమే వేదాంత సందేశం చేశారు. అవన్నీ 701 శ్లోకాలకి 701 గంటలు చెప్పినా తప్పులేదు, ఎందుకంటే కాలాన్ని స్తంభింపజేసి చెప్పారు ఒకటి. రెండో విషయం ఏమిటంటే ఇక్కడ ఈ దైవాన్ని తెలియజేసే, అంటే సామాన్య జీవుడు ఈ సంసారంలో నుండి దైవాన్ని చేరుకోవడానికి వేదాంత తత్వోపదేశం చెయ్యాలనుకుంటే దానికి ఏమిటంటే సారము చెబితే ఉత్తమమైన శిష్యుడికి ఉత్తమమైన గురువు క్షణికాలంలో చెప్పగలరు. జనక చక్రవర్తికి అష్టావకులు వారు రికాబులో కాలు పెట్టినంతలో మోక్షం ఉందా అంటే ఉందని చెప్పి రికాబులో ఒక కాలు పెట్టించి నీ మనసును నాకు ఇచ్చి అనేసి ఎప్పుడైతే గురుదర్శనం కోరారో దానికి మనసు ఇచ్చిన తర్వాత ఆ క్షణంలోనే వారు అంతా వేదాంత సందేశం చేశారు. అంటే ఏంటి, సారాన్ని అతి తక్కువ సమయంలో చెప్పచ్చు, ఆ తక్కువ సమయంలో చెప్పిన సారాన్ని భగవాన్ వేదవ్యాసుల వారు దాన్ని విపరీకరించి 701 శ్లోకాల్లో వారు విపరీకరించి చెప్పారు. అంతేగాని 701 శ్లోకాలలో చదువుకుంటూ అక్కడ కృష్ణ పరమాత్మ అర్జునుడు చెప్పలేదు. అది ఒక సంఘటన. ఇంకా రెండో సంఘటన ఏంటంటే అక్కడ యుద్ధం జరుగుతుండేటప్పుడు ఇక్కడ అంతఃపురంలోన హస్తినాపురంలోన సంజయుడికి అడిగి ఏం జరుగుతుందని అడగడం అనేది అదొక అద్భుత సంఘటన. అంటే సంజయుడికి అటువంటి దివ్య జ్ఞానము, దివ్య జ్ఞానం ఉంది అనేది ధృతరాష్ట్రుడు తెలుసుండాలి, తెలియకపోతే అలా అడుగుతారు. సో ఆయనకు కూడా అంత జ్ఞానం ఉండాలి, ధృతరాష్ట్రుడు కూడా అంత జ్ఞానం ఉండబట్టే సంజయుడి మీద అంత నమ్మకంగా అడిగాడు. ఏమి అందువలన ఇదంతా ఏమిటంటే అద్వైత జ్ఞానము ఇక్కడే తెలుసుకోవాల్సిందే. ధృతరాష్ట్రుడు, సంజయుడు, వ్యాసులు వారు, కృష్ణ పరమాత్మ, అర్జునుడు, ఈ మొత్తం రాజులు వీళ్ళ అందరూ కూడా ఒక్కరే, పరమాత్మ ఒక్కరే. చూసారా, ఇది అద్వైతం అసలుదే. ఈ సంఘటన గొప్ప సంఘటన ఇది. మామూలుగా వ్యవహారంలో చూస్తే అనేక మంది ఇలాగ ఏంటి చెప్పడం అని అనుకుంటే మన అంత మన మనసు అంతగా చెలించింది కనుక, బయటికి చెదిరిపోయింది కనుక ఇది సాధ్యమా అని అనిపిస్తుంది. కానీ అద్వైత స్థితిలో చెప్తుంది ఏంటంటే, అందరూ ఒకరే. వ్యాసుల వారు, కృష్ణ పరమాత్మ, అర్జునుడు, రాజులు, సైనికులు, సంజయుడు, ధృతరాష్ట్రుడు, అందరూ కూడా ఎవరంటే ఒకరే పరమాత్మ. ఆ పరమాత్మ సందేశం అనేది అందరి రూపంలో కూడా ఈ విధంగా వెల్లడి అయ్యింది. అది భగవద్గీత తాలూకా భగవద్గీత జయంతి ఉద్దేశం. అది మరి క్లియర్గా చెప్పడం అయిపోయింది ఇంకా.